गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि देयाय प्रचोदयात्। ह्रीं श्रीं नीं करेलह्रीं हसकलह्रीं सकलह्रीं श्रीं श्री कृष्ण श्याम कमल नयन दत्तात्रेयाय शरणं मम द्रा। यज्ञ చేస్తున్నప్పుడు మనం ఎంత నిష్ఠతో ఉంటాం, ఆహారాన్ని కూడా అంత నిష్ఠతోనే తీసుకోండి. అది మళ్ళా ఫాస్ట్ అయిపోతుంది, వచ్చిన కూడా అది యజ్ఞ విధానంతో ఆహారం తీసుకునేవాడు దొంగ అంటాడు శ్రీకృష్ణుడు. మంత్ర విశ్వకర్మ సూక్తం వినాలి, సీవీవీ ప్రేయర్ చేస్తూ నేను పెట్టినటువంటి ఆహారము సృష్టిలో ఎక్కడెక్కడ అర్థమవుతున్నాయి ఉన్నారో మనందరికీ కూడా అది దొరక దగ్గర చేసి చూపించినటువంటి కానీ క్వాలిటీ ఎందుకు దెబ్బతింటుంది. ఒకటి మొదలెడితే ఒకటి ఎగిపోతుంది, దానికి ఒక అంతరార్థం ఉంది. అది జగద్గురువు యొక్క గురు చైతన్యత్వమే ఓంకారం. చేత ఓంకారము అనేటటువంటి శబ్దోచ్చారణ డైరెక్ట్ గా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, మౌనంలోకి తీసుకెళ్ళాలి, శూన్యంలోకి తీసుకెళ్ళాలి, పరమే వ్యోమంలోకి తీసుకెళ్ళాలి. ఒక స్నేహితుడు పేరు మనం ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తామో వాడి యొక్క గుణగణాలన్నీ కూడా మన యొక్క మనసులో వెళుతాయి, వాడి స్వరూపము మనసులో వెళుతుంది. అలాగే ఓం అనేది కూడా మన పాస్ అయిపోతుంది. ఓం యొక్క ఆ నాలుగు గుణాలు మీ మనసులో స్పందించాలి. ఏంటి ఓం అంటే? కలేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట అన్నిటికీ అతీతమైనటువంటి స్థితి, క్లేశానికి అతీతమైనటువంటి స్థితి, కర్మకి అతీతమైనటువంటి స్థితి, విపాకానికి అతీతమైనటువంటి స్థితి. క్లేశ కర్మ విపాక ఆశయ అంటే రిజర్వాయర్. మనం చేసినటువంటి అనేకమి తక్షణమే రిజర్వ్ చేయము. ఒక్కొక్కసారి క్లాస్లో జాయిన్ అవుతాడు, ఫీజు కడతాడు, తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. ఏ అవ్వదు, ఇదంతా ఏమవుతుంది, ఆశ రిజర్వాయర్మనే తయారవుతుంది. రిజర్వ్ ఎప్పుడు వస్తుంది? పరీక్ష రోజుల్లో వస్తుంది. ఇతర ఎక్కడ రిజర్వాయర్లో ఉంటుంది, స్టోర్ హౌస్ లో. దానికి కూడా వీడు అచ్యుతుడు. రూమ్ అనేటువంటి స్థితి అచ్యుత స్థితి, దాన్ని అవధూత స్థితి అంటాం. దేవిని పట్టించుకోనటువంటి స్థితి అన్నీ మీ మనసులో నిజమాలి. ఓం అన్నప్పుడు కాకపోతే ఓం అని లాభం ఏంటి? ఓం అనేటువంటి శబ్దం అంత అద్భుతమైనటువంటి మంత్రము అని ఎందుకు చెప్తున్నావు అంటే అందుకు చెప్తున్నావు. అసలు మళ్ళీ ఉత్తరే ఓం అనిస్తున్నారు మీరు. ఇదేమి మీ మనసులో మెదటం లేదు. ఏమి మెదలాలి? ఓం అని దాన్ని క్లేశ కర్మ విపాక ఆశ అపరామృష్ట అంటే అంత చెడిపోయి అవ్వాలి. ఖచ్చితంగా ఏదో కష్టంలో ఉన్నావు, అది ఎందుకు స్పృశించదు. కర్మ ఆ కష్టంలో ఉన్నట్టు నువ్వు ఏదో చేయాల్సి వస్తుంది, సమ్ రియాక్షన్. ఆ రియాక్షన్ కూడా నీకు అంటదు. విపంకము ఇదివరకు చేసినటువంటి పనుల వల్ల ఏ క్యాన్సరు ఏ టీబీయో ఏదో వస్తుంది. విపంకం అంటే ఫ్రూటిషన్కి వచ్చినటువంటి కర్మ ఉంటుంది, దానికి నువ్వు అపరాధం వస్తాయి. తర్వాత ఆస్తి ఇంకా రాబోయేటువంటిది అనేక జన్మలది. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, 75% మన ఇదివరకు చేసినటువంటి కర్మలు అన్ని కూడా రిజర్వాయర్ ఉంటాయి. ఈ జన్మలో మీకు 25% రిలీజ్ అవుతుంది జీవితం మొత్తం మీదకి, అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతే ఎంత ఉంది కదా, టు బి అవుట్ గ్రోన్ రఫ్ క్యాలిక్యులేషన్ 75% ఇంకా రిజర్వాయర్ ఉంటుంది. దానికి కూడా అంత చెడుగా ఉండేటటువంటి పురుష విశేష ఈశ్వర, అలాంటి పురుష విశేషము ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి పురుష సూక్త మంత్రాలతో కొలుస్తాం మనం. అంచేత పురుష సూక్త మంత్రం అంతా కూడా మీకు ఆ అచ్యుత స్థితి, దేనికి కూడా స్పృశింపబడకుండా ఉండేటటువంటి స్థితి. అందుకనే చెప్పాను ఆస్తికులు ఉన్న వాళ్ళందరూ అవధృతలే. అంచేత మనకి చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. వాళ్ళు దేనికైనా వాళ్ళు స్పందిస్తేగా ఏ కర్మలు వాళ్ళని అంటారు, పద్మపత్ర వివాంభస ఎలా ఉంటుంది పద్మపత్రము, కానీ ప్రయత్నిస్తే ఏవి అంటారు దానికి, ఏవి అంటారు దానికి పద్మపత్రానికి అత్యుత స్థితి. అలాంటి స్థితి రావాలి అని కోరుకుంటూ ఓంకారం చేస్తాం. మొట్టమొదట ఓంకారము మీ మనసులో ఏం చేయాలి, అత్యుత స్థితి. దేనికి నేను చెల్లించను, ఇంద్రియాలు వాటి పని చేసుకుంటున్నాయి, ఎందుకు చేసుకుంటున్నాయి, ఎలా చేసుకుంటున్నాయి అనే పిచ్చి ప్రశ్నలు అయ్యాం మనం. గుండె ఎందుకు కొట్టుకుంటుంది అని అడిగారా, అది కొట్టుకోవడానికి ఏదైనా అడ్డంకులు వస్తే మాత్రం డాక్టర్ దగ్గర పరిగెడతాం. కానీ ఆ గుండె కొట్టుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏంటి, అది అత్యుత స్థితిలో కొట్టుకుంటుంది. సుమారు 6,000 మైళ్ళ పొడుగుగా ఉన్నాయి మన శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలు. అక్షరాల మడత తిరిగి, మడత తిరిగి, మడత తిరిగి, మడత తిరిగి, ఈ ప్రతి 6,000 మైళ్ళ పొడుగు ఉన్నటువంటి చూసుకి ఏ ఇంద్రియానికి కావలసినటువంటి ఆహారము, ఎవరికి కావలసినటువంటి ఆహారము, డైజెస్టెడ్ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి కావలసినటువంటి ఆహారము, మజిల్ గ్రోత్కి కావలసినటువంటి ఆహారము, స్కెలిటన్ ఎముక గ్రోత్కి కావలసినటువంటి ఆహారము, ఉంగరాలు తిరిగి చెప్తుంటుంది, ఆ ఉంగరాలు తిరగడానికి కావలసినటువంటి ఎమినాసిడ్ చేయటువంటి ఆహారము, లేకపోతే ఉంగరాల చుట్టూ లేనటువంటి వాళ్ళకి మన చుట్టూ ఆహారం చాలా జరుగుతుంది. ఇదంతా నువ్వు తలుచుకుంటూ జరుగుతున్నావు, నువ్వు దీనికి అచ్యుతమేగా. ఇది మొదటిసారి అన్నప్పుడు మేము భావనలో మెదరాలి. ఈ స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడు నైట్, నువ్వేం చేస్తే అది నైట్ కాదు. అంటే నేను ఓ మనిషిని కనుక నైట్ వచ్చేట్టు చేస్తాను, నేను సాధన చేయక్కర్లేదు. నువ్వు అనేటటువంటి వాడు ఉన్నంత వరకు నీకు సాధువుని తప్పదు. నువ్వు లేనప్పుడు ఇంకా సాధన చేసేదేవాడు, అహంకారం లేదనుకోండి పరిపూర్ణంగా లేదనుకుంటే. మా స్నేహితుడు ఒకతను ఉన్నాడు, అతను మంచి పనులు చేయడానికి అతనికి చాలా భయం. ఎందుకు తెలుసా, మంచి పనులు చేస్తే అతనికి అహంకారం వస్తుందేమో అని భయం, చేయకముందే అహంకారాన్ని అతికేకి కూర్చున్నాయి. వచ్చాక కదా మనసు ఎన్ని రకాలుగా మిమ్మల్ని సాధన మార్గం నుంచి పక్కన తీసుకుందో. అవసరం లేదనుకుంటాను, అవసరం ఉంది, ఎంతవరకు అవసరం ఉంది, అత్యుత స్థితికి వెళ్ళేంత వరకు మొదటి ఓంకారం అది మీకు గుర్తు తేవాలి. ఏంటి, ఇంద్రియాలు వాటంతటని పరిచేసుకుంటూ పోతుంది. కన్ను ప్రతి వస్తువు యొక్క ఫోటోగ్రఫ్ తీసేస్తుంది. నువ్వేం చేస్తామని కావాల్సింది అనుకుంటావు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి అనగానే మీ కళ్ళు పనిచేయడం మొదలు పెడుతుంది. మనం అంతకుముందు చూడలేదు అన్ని కళ్ళు. అర్థమైనా చెప్తాను ఉదాహరణ. అంచేత చాలా పెద్ద తప్పు మనం ఎక్కడ చేస్తామంటే సాధన అవసరం ఉన్న స్థితిలో సాధన అక్కర్లేదు అనుకుంటాం. సాధన అవసరం ఎంతవరకు? అహంకారం పోయినంతవరకు. అహంకారం పోయాక సాధన చేయాలా అక్కర్లేదా అని అడుగుతారు. మీరు చెప్పండి చేయాలో అక్కర్లేదు. నువ్వు ఉంటే కదా చేసేది అక్కడ సాధన, నువ్వు లేకపోతే ఇంక చేసేది ఏంటి? కానీ నేను సాధన చేయటం లేదు అనుకుని తెలిసి కూడా నువ్వు మానేసావు అనుకో, అప్పుడు తప్పైతే ఇందాక నేను చెప్పిన ఉదాహరణ వస్తుంది. ఏంటి ఉదాహరణ? అహంకారం వస్తుందేమో అని చెప్పి నేను కాదు మంచి పని చేయడం మానేస్తాడు. అంటే ఏమైంది అక్కడ? రెండింటికి చెప్పాడు. మొదటి ఓంకారంలో ఈ భావ పరంపర మొత్తము మీ మనస్సుకి గుర్తు రావాలి. గుర్తుని ఓం ఎందుకు ఉంది? ఎన్నిసార్లు ఓం అన్నా ఒకటే అక్కడ. కానీ ఎప్పుడైతే ఈ స్థితికి వెళ్తావో ఏం రాబోమని ప్రశ్న వస్తుంది సాధారణంగా. ఎందుకు ఇదంతా? అహంకారం అయితే స్థితిలో ఇందులో వాటి పనులంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను అనేటటువంటి చేతనంతో ఏమీ చేయటం లేదు. సరే మంచిది. అప్పుడేమవుతుంది? రెండో ఓంకారం కత్ర నిరతిశయం సర్వజ్ఞ విజయం. ఎప్పుడూ సర్వజ్ఞుడైపోతాం. ఎప్పుడైతే ఇండివిజువల్ ఐడెంటిటీ లయం అయిపోతుందో, ఈ తరంగం ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోతుందో, శరీరం కలవదు అహంకారం కలుస్తుంది. శరీరం అలాగే ఉంటుంది. దాని ఏమవుతుంది? తరంగం కలిసిపోతుంది. కలిసిపోతే ఏమవుతుంది అక్కడ? తక్కువ నిరతిశయం సర్వజ్ఞ బీజం. అంచేత లయం కాల ప్రయత్నం చేయండి. లతో ఇందాక తాతగారు చెప్పినట్టు వంకాయ టెంకాయ సాయం గట్టి అవుతుంది. అది ఓం అంటూ ఉంది, మనసు ఎక్కడుంది? లయం అవటంలో లేదు. ఇంకా నువ్వు వంకాయ టెంకాయ అంటావో ఏమంటావో ఆ విక్రేంటే. అది లయస్థితికి వెళ్లకుండా నువ్వు లయస్థితికి ఏ క్షణంలో వెళ్తావో ఇప్పుడు నువ్వు ఏదైనా చేయవు. నేను మార్చాలి అంటే నువ్వు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి? న్యూట్రల్కి రావాలి. న్యూట్రల్కి వస్తే ఏ గేర్కైనా వెళ్ళిపోవచ్చు, లోవర్ గేర్కైనా వెళ్ళొచ్చు, హయ్యర్ గేర్కైనా వెళ్ళచ్చు. నువ్వు కంప్లీట్గా ఆ శాంత స్థితికి వెళ్ళిపోవాలి. అంతేనా? మొదటి ఓంకారం శాంత స్థితి ఏంటో అర్థం చేసుకున్నావు. రెండవ ఓంకారంలో తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. మూడోసారి ఓంకారం అనేసరి కదా ఎక్కడికి వెళ్తారు మీరు? సహ పూర్వేశామతి గురువు కాలే నన్ను వచ్చేదా. ఈ మూడు గురువులందరికీ గురువు, బ్రహ్మకి కూడా గురువే. పూర్వేశామం అంటే అర్థమేంటే సృష్టికి ముందు ఉన్నటువంటి వాటికి కూడా అది గురువే అని. యోగ సూత్రాలలో పూర్వము అంటే అర్థమేంటే సృష్టికి ముందు. అంతేత ఏ గురు చేతనత్వం అది? బ్రహ్మ కూడా లేనప్పుడు. అంతేత బ్రహ్మకి కూడా ఈ సృష్టి ఎలా చేయాలో నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి స్థాయి అది. అందుకే అవధూతులు అందరూ ఏంటంటారు? నా చేతిలో సృష్టి ఉన్నట్టాడు. ఇంచేత వాడు బ్రహ్మ కంటే ముందున్నటువంటి స్థాయి. అక్కడ నుంచి అందరూ పుట్టుకొస్తారు. ఒక బ్రహ్మనే కాదు అక్కడ ఉదాహరణ. బ్రహ్మ అంటే బ్రహ్మ తర్వాత విష్ణు వచ్చినట్టే, విష్ణు వచ్చాడంటే శివుడు వచ్చినట్టే వీళ్ళు ముగ్గురు పిలిస్తే దత్తాత్రేయ శక్తి అవుతుంది. కానీ ఇదంతా దేంతో వస్తుంది? ఓంకారంతో వస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఓంకారాన్ని మీరు ఎంత నిస్సారంగా, ఎంత నీరసంగా అమ్మమ్మో అయిపోయిన ముడిసారి వరకు తెలిసి ఎందుకని ఇక్కడ ఆశ్రమంలో ఉండటం, గంటల గంటలు ఆ స్థితిలో ఉండాలి అనేటువంటి అలవ లేకపోతే ఆ స్థితిలో ఉండండి. అక్కడ ఆ అంతర్ముఖత్వం అమ్మమ్మ మౌన స్థితి ఉందిగా. కానీ మౌన స్థితిని చూసేవాడు నువ్వు ఉన్నావు. అంచేత కరెక్ట్ మౌనం కాదు అది. అంచేత అక్కడ ఇంకా నేనున్నాడు. ఈ నేను లైన్ అయిపోవాలి. నేను లైన్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది నీకు? నేను తెలియదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో నేను లేను అని. అర్థమైందా? చెప్పి చాలా జాగ్రత్తగా ఈ ఓంకారం సాధన చేసుకోండి. 21 సార్లు ఓంకారము. ప్రతి ఓంకారంలోనూ మీరు మీ శరీరాలలో ఉన్నటువంటి ఆ స్థలాలను కడగాలి. మీరు సర్వరోగ నివారణ ఇది. అందుకే అవధూతుల యొక్క ఉనికి అంత కనెక్ట్ చేసేస్తుంది. మరి మాకు కరెక్ట్ కాలేదే, నువ్వు ఆ ప్రశ్నకు లొంగలే. లొంగలు తరుగుతాయని చెప్పి మీరు అదొక్కటే అర్థం చేసుకోండి. అవధూతలు అన్నీ చేయగలరా? అన్నీ చేయగలరు. ఎప్పుడు నువ్వు లొంగితే. కానీ అవధూత ఎవడు? నీలో ఉన్నటువంటి మౌనమే. అంచేత నీకు ఏం తెలుసో అవధూతకి నీ గురించి అనే తెలుస్తాయి, నీకంటే ఎక్కువ తెలుస్తాయి. నిజత నువ్వు కొన్ని విషయాలు మర్చిపోయి ఉండొచ్చు, ఆ జాగ్రత్త అవసరం. కానీ ఈ మూడు స్థితులకి వెనకాలు ఉన్నటువంటి నీవు ఏమేమి చేశావు, ఇరే జన్మలో ఏమేమి చేశావు, అవన్నీ ఆ స్థితిలో తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. మరి ఆ జన్మంతా ఉంటున్నాం అనుకున్నా మీకు సర్వజ్ఞత్వం రాకపోతే అది ఓంకారం యొక్క తప్పు మాత్రం కాదు. మీరు అటు చూడటం లేదు, క్లాస్ రూమ్ లో కూర్చున్నాడు.
నేను చెప్తున్నా మా ఛాలెంజ్, నేను క్లాస్ తీసుకొచ్చాక మా స్టూడెంట్స్ బయట వచ్చాక అడగండి నేను ఏం చెప్పాను. కెమిస్ట్రీ చెప్పానని చెప్తానంటే కెమిస్ట్రీలో ఏం చెప్పానో అడగండి. ఎక్కడో ఉంటుందో ఎవరైనా అందుకనే ఫెయిల్ అయ్యేది. లేకపోతే జాగ్రత్తగా పాఠం వింటే అసలు ఫెయిల్ అయ్యే ప్రసక్తే రాదు. ఇంటికి నేను చదువుకోకలే, వింటే చాలు. ఫెయిల్ ఎందుకు వస్తాయంటే అదే తప్పకనే జరుగుతాను, అది గుర్తుంచుకోవాలి. నా పిల్లల్ని నేను తిట్టడంలే, మిమ్మల్ని తిడుతున్నా. మనం చెప్పకపోతే మనం తిట్టడంలేదు అనుకుంటారేమో అన్న భయం. మిమ్మల్ని చెప్పేది ఏంటది అక్కడ ఆ మౌన స్థితి. సర్వజ్ఞత్వ స్థితికి ఏ బీజ అప్లికేషన్ పెట్టుకున్నాక రిజల్ట్ రాలేదు అంటే తప్పలేదు. నాకు చాలాసార్లు మీ నీళ్ళ వల్ల చూడండి, వాళ్ళు అక్కడ అరుస్తూ ఉంటాడు అడుక్కునేవాడు. 2 సార్లు అరుస్తాడు, 3 సార్లు అరుస్తాడు, 4 సార్లు అరుస్తాడు. మనకు విసిగెత్తి ఇంకా ఆయన చెప్తాం, సరే వాడు ఏదో అరుస్తున్నాడు వెయ్యని, అప్పుడు ఆడిపోతాడు. అనుభవంలో అదే నమ్ముతుంది మీకు కూడా. మీరు ఓంకార ఉచ్చారణ చేశాక మీకు రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే అసలు రిజల్ట్ అనుకో ఆగుతాయా? ఏమేమో మనం పెట్టిపోతాం. ఇంకా వాడేం చేస్తాడు అక్కడ మీ టైం వాడికి రావటానికి? ఆ టైం ఎక్కడ ఇస్తున్నాం మనం? తొందరగా అరగంట అయిపోయిందా లేదా జపం? 24 గంటలు కూర్చోండి బాబు అంటూ ఉంటే ఆ స్థితిలో మీరు 24 గంటలు ఉండాలి, అరగంట కాదు. కానీ అరగంట ఎందుకు? గుర్తుండడానికి. మనకి పొద్దున భోజేస్తే ఆ భోజనం యొక్క ఎఫెక్ట్ మన సాయంత్రం ఆకలి వేసేంత వరకు ఉంటుంది కదా. అలాగే పొద్దున్న మనం చేసినటువంటి ఆ సమర్థ సద్గురు స్పర్శ 21 ఓంకారాలు. ఎందుకు 21 ఓంకారాలు అంటే పరశురామ తత్వాన్ని దింపుకోవడానికి. అవతారాలలో 21 సార్లు సంహారం చేస్తాడు ఆయన ఈ అహంకారం ఉన్నటువంటి క్షత్రియుడిని. నిజత అది మర్చిపోతున్నారు, ఎందుకంటే మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. ఒకటి క్వాలిటీ పోతే ఏం లాభం? మనకి ఆయువు పట్టు లాంటిది సాధన, ఓంకార సాధన ఆయువు పట్టు మనకి. దాని మీద బేస్తే మిగతావని చేస్తున్నాం మనం. కానీ ప్రతిరోజు మీకు ఆ సర్వజ్ఞత్వం తెలియాలి. వస్తున్న అనుభవంలోకి ఎందుకు రాదు? మన సర్వజ్ఞత్వం అయ్యేటువంటి ఆ అద్భుతమైనటువంటి చేతనత్వంలో ఇచ్చే ఈ అవధూతలందరూ బయటకు వస్తారు, లయం అవుతారు. బయటకు వస్తారు, లయం అవుతారు. బయటకు వస్తారు, లయం అవుతారు. వాళ్ళు చావరు, మీరు చావరు.
చచ్చిపోయాము అనుకునేటటువంటిది ఎందుకు చచ్చిపోతున్నావు అని జ్వాలాకుల మహర్షి బుక్ రాశాడు.
అలవాటు అయింది కనుక అన్నాడు. నీకు అలవాటు అయిపోయిందా చచ్చిపోవటం? అంతే చచ్చిపోకపోతే ఎట్లా అని చేస్తావు నువ్వు అన్నాడు. లేకపోతే చావు లేదు నీకు. ఈ అహంకారానికి చావు ఉంటుంది, శరీరానికి చావు ఉంటుంది, నీకు చావు ఉండదు. అది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా శరీరమే నువ్వు. శరీరాన్ని మనము పక్కన పెట్టలేకపోతున్నావు. అది మీరు సాధన చేసుకోవాలి, సాధించాలి. సాధన అంటే అర్థం ఏంటి? సాధించవలసింది అని. ఏంటి సాధించాల్సింది? ఇది ఈ మనస్సు, ఈ ఇంద్రియాల యొక్క సమూహము నేను కాదు. అది ఎలా వస్తుంది మీకు? ఓం ద్వారానే వస్తుంది. ఇది తప్ప ఇంకోటి అంటే, నా పేరు రామకృష్ణ, మీరు ఇంకో తెలిసి పిలిచారనుకోండి నన్ను, మీరు ముందు నాకు చెప్పాలి బాబు నేను ఆ పేరుతో పిలుస్తున్నాను అని. చెప్పాక మళ్ళీ నాకు గుర్తుండాలి మీరు పిలుస్తున్నప్పుడు నేను పేరు మారిపోయింది నాది కదా. కానీ శాస్త్రాలలో ప్రకృతిలోనే విశేషమైనటువంటి నామము రూపము కలిగినటువంటి అక్షరాలు ఉన్నాయి. తస్య వాచక ప్రణవ, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ నామాన్ని వదిలేసి నువ్వు కొత్త నామం పెట్టుకుంటే ఎలా పెట్టుకో. కానీ ముందు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వారికి తెలియాలి వీడి పేరు మార్చేసండి అది. ఆ పేరు మార్పుకి సంవత్సరాలు పడుతుంది, తప్పక సందులు చేస్తాం. ఈ కొత్త పేరయ్యా నీది తస్యవాచక ప్రణవ, నేను ఓమని పిలవను, రామ అని పిలుస్తాను, కృష్ణ అని పిలుస్తాను. పిలుచుకో, దానికి అర్థం అవ్వాలి ముందు వీడు అవన్నీ పిలుస్తున్నాడు. అది రియాక్ట్ అయినప్పుడు మీరేం చేస్తారో నేర్చుకోతారు. ధ్యానం చేస్తున్నప్పుడు అది గుర్తుంచుకోండి, రేపు ట్రై చేయండి. మౌన స్థితిలోనే ఉండాలి మీరు, అసలు బయటికి రాకూడదు. చేతిలో పనిచేస్తున్నట్టే, గుండె కొట్టుకుంటున్నట్టే, రక్త ప్రసారం జరుగుతున్నట్టే మీరు పనిచేసే శరీరాలు తిరుగుతూ ఉంటాయి. అది గమనించండి, గురువుల యొక్క యాక్షన్స్ లో, గురువుల యొక్క మాటలలో మౌనం ఉంటుంది. అక్కడే ఉండదు ఇంకా అఖండమైనటువంటి శాంతి. ఈ శాంతికి వేరువేరు రూపాలు ఉండవు, వేరువేరు నామాలు ఉండవు. కానీ నువ్వు ఏ దారి నుంచి వెళ్తున్నావో ఆ దారి బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి గురువులు పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. కానీ అందరూ ఏ స్థితిలో ఉన్నారు? మరి ఓం ఓం అంటూ కూర్చోకండి, దాని పేరు ఓం. పిలిచేశావు కదా, ఇంకా దాని రామండి. ఆ స్థితి మీలో అవతరించనివ్వండి, దిగనివ్వండి, డిసెంట్. దాన్ని అనుగ్రహము అంటాం. గ్రహిస్తాం, దాన్ని గ్రహిస్తే ఏమవుతుంది? ఈ విశాలమైనటువంటి సృష్టిని కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు, ప్రోటాన్ ఉంటుంది, ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ కి మధ్య ఏముంది? ఖాళీ ప్రదేశం, శాంత స్థితి. ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ కి మధ్య ఖాళీ ప్రదేశం ఉన్నట్టే ఒక ఆటమ్ కి ఒక ఆటమ్ కి మధ్య ఏముంది? ఖాళీ ప్రదేశం. గ్రహాలకి మధ్య ఏముంది? ఖాళీ ప్రదేశం. గెలాక్సీస్ కి మధ్య ఏముంది? ఖాళీ ప్రదేశం. మౌనమే అంచేత నువ్వు ఆ మౌనంలోకి వెళ్ళగలిగితే నువ్వు అన్ని చోట్ల ఒకే చోటు ఉంటావు. అందుకే నిన్న నేను చెప్పిన ఉదాహరణలో శృతి ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్స్ రా, నువ్వు శూన్య స్థితిలో ఉంటే ఎన్ని కిలోమీటర్స్, నువ్వు శృద్ధిలోనే, నువ్వు ఎక్కడున్నా ఉంటే అక్కడ నువ్వు అన్ని చోట్ల ఒకేసారి ఉంటావు. నువ్వు ఈ ఖాళీ ప్రదేశము ఆటంలోనే ఉంది, సూర్యుడికి పృథ్వీకి మధ్యనుంది, ధ్రువ నక్షత్రానికి సూర్యుడికి మధ్యనుంది, ధ్రువ నక్షత్రానికి కృత్తిక నక్షత్రానికి మధ్యన ఉంది. ఇదంతా ఏంటంటే పరమే వ్యోమం, అనంతమైనటువంటి ఆకాశం. కానీ అనంతమైనటువంటి ఆకాశానికి ఒక గుణం ఉంది. ఎంత గుణము? ప్రతిదీ ఒక వ్యవస్థలో ఉంటుంది. దాన్నే తాతగారు సిస్టమ్ అనేవారు. ఒక వ్యవస్థ ఉంది, హైడ్రోజన్ పరమాణువులో ఉన్న ఖాళీ ప్రదేశము హైడ్రోజన్ పరమాణువుని హైడ్రోజన్ పరమాణువు వలె ఉంచుతుంది. కాల్షియం ఐటమ్ లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశము కాల్షియం ఐటమ్ ని కాల్షియం సిస్టమ్ లాగా ఉంచుతుంది. మరి ఈ శరీరం దేనితో నిర్మించబడింది? ఆటమ్సే కదా, అన్ని పరమాణువులే కదా. ఒక పరమాణువు పక్కన ఒక పరమాణువు, ఒక పరమాణువు పక్కన ఒక పరమాణువు ఇలాగే ఏర్పడ్డాయి. కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళు తెలిసే పరమాణువులో ఖాళీ ప్రదేశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది నేను మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఒక సెంటీమీటర్ న్యూక్లియస్ ఉంటుంది అనుకుంటే మొట్టమొదటి ఎలక్ట్రాన్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే ఎంత ఖాళీ ప్రదేశం ఉందో చూసుకోండి. మరి మీ శరీరంలో ఏముంది? ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశం ఏం చేస్తుంది? మీ సిస్టమ్ ని వ్యవస్థలో పెడుతుంది. ఆ చేతనత్వం గురు చేతనత్వం. ఇంకా అక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి విపరీతమైనటువంటి వేగంతో. ఒకటా రెండా, ఒక్కొక్కసారి 92 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి యురేనియం లో. కంటికి కూడా కనిపించింది. ఒక ఎలక్ట్రాన్ ఎంత వేగంతో తిరుగుతూ ఉంటుంది? 186,354 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది సెకండ్కి. మరి డిఎన్ఏది 92 ఎలక్ట్రాన్స్ అక్కడ తిరుగుతూ ఉంటే అంత వేగంతో ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందని చూసారా? మనం ఎదురుకుండా ఒక వస్తూ ఉంటే ఇక్కడే ఈ జాగాలోనే వాళ్ళు ఎక్కడ వెళ్తే మేము అక్కడ వెళ్తాం. డి అంత ఖాళీగా ఉన్నా ఇంత గురి చేతనత్వంలో మన యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరగలే ఇంతవరకు సృష్టిలో. ఎందుకు జరగలేదు? మౌన స్థితిలో ఉంది. మరి పాములు అదే స్థితిలో ఉన్నాయి. వాటికి కూడా పరమాణు కలియట్లేగా. అదొక సిస్టమ్. పాములు ఒక సిస్టమ్, మానవ శరీరము ఒక సిస్టమ్, పక్షులు ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ తెలిస్తే ఎక్కడ తెలుస్తుంది? ఈ సిస్టమ్ నువ్వు శూన్యంలో తెలితే తెలుస్తుంది ఏ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో. నువ్వేం చదువుకోకర్లే, అందుకే ఏ గురువు ఏం చదవడు. సిస్టమ్స్ ని అర్థం చేసుకుంటాడు, వ్యవస్థను అర్థం చేసుకుంటాడు. వ్యవస్థను ఎలా అర్థం చేసుకోగలవు సైంటిస్ట్కి? ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తి యొక్క నియమాలు అర్థమయ్యాయి. ప్రకృతిలో ఉండేటటువంటి అనేక శక్తులను ఆ సిస్టమ్స్ అనుకోవచ్చు కదా. నిన్న మీరు అడిగిందని చెప్తున్నా, మనకి పనికి వచ్చేస్తుంది ఇక్కడ. ఆ సిస్టమ్స్ అర్థమవుతాయి కదా. ఎలక్ట్రిసిటీ ఒక సిస్టమ్. ఇందుకు ఒక సిస్టమ్ అది, దానికి విశేషమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఆ నియమావళి ఉంటేనే ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది. ఆ నియమాన్ని కొంచెం మీరు తప్పించండి పనిచేయదు. మరి అయస్కాంతము, దానికి దాని నియమాలు ఉన్నాయి, అదొక సిస్టమ్. కానీ తమాషా ఏంటి, రెండు ఒకదాని ఒకటి కలిసే ఉంటాయి ఎప్పుడు. విద్యుత్ అయస్కాంత సిస్టమ్. ఇలాగే అన్ని సిస్టమ్స్ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఆ గురువుకి సైంటిస్టులకి ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు ఎవరు చెప్పారు? పుస్తకాలు రాసిందా? ఎవరు చెప్పారు వాళ్ళకి? ఆ ఖాళీ ప్రదేశం చెప్పింది, ఆ మౌనం చెప్పింది, ప్రకృతి చెప్పింది, అంతే కదా. అంటే ఏంటి, ఆ వ్యవస్థ చెప్పింది. మరి గురువులకి మీ రోగాలు కానీ మీ బాధలు కానీ ఎవరు చెప్తారు? మీ సిస్టమ్స్ చెప్తాయి. అలా చూడటం వచ్చు కనుక నాడులు చూడగలిగేటటువంటి వాళ్ళు ఆయుర్వేదంలో మీ నాడు చూసి చెప్పేస్తారు. మొత్తం చెప్పేసేవాళ్ళు చాలా మంది నాకు పర్సనల్ గా తెలుసు. ఇక్కడ నాకు వాళ్ళు పరిచయం లేదు కానీ కాశీలో భిషకవరులు అని వాళ్ళకి పేరు, అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ మెడిసిన్స్ అని. ఇందులో కాశీరాజు యొక్క ఆయుర్వేద ఏమంటారు దాన్ని వైద్యుడు కొడుకు నా క్లాస్మేట్ ఎంఎస్సీలో ఆల్ ఇంక్ ఇంట్లోకి దూరటానికి అంచేత ఎప్పుడు మూడు వస్తే అప్పుడు కాస్త ఇవాళ ఏం తిన్నామో చెప్పమనేవాడిని చెప్పిస్తాడు. వాడు ఒకసారి మాగాయ తిని వెళ్ళాను నేను, నార్త్ ఇండియాలో మాగాయ ఉండేది, చచ్చాడు చెప్పడానికి చెప్పాడు అది. కానీ మాగాయ తెలియదుగా అతనికి, ఏంటో పేరు తెలియదుగా,
దశవాచక పిలవ అంటే ఓం అనేస్తారు. లేకపోతే ఇదంతా దేని గురించి చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పేదంతా ఓంకారం గురించేగా. ఎంత వర్ణించాడు, మామిడి ముక్కలు ఎండబెట్టాక సూర్యరశ్మి తగిలింది దానికి బాధను, సూర్యరశ్మి తగిలిన తర్వాత ఉప్పు ఉంది, ఇలా చెప్పుకొచ్చాడు. నాకే తెలియదు అది ఎలా చేస్తారో, ఆయనకి తెలియదు మాగే, కానీ నాడి పట్టుకుని చెప్పాడు. సిస్టమ్, ఆ స్థితి మీకు ఓంకారం వల్ల వస్తుంది అంటే మీరు దాన్ని తప్పించి పారిపోతారేంటి? ఎంత తొందరగా అవుతుంది అంటారేంటి? అసలు అక్కడి నుంచి నేను పిలిస్తే నేను రాను అనాలి, కానీ మీరు ఇక్కడికి వచ్చి నేను చెప్పేది ఇంట్లో సరే బాధ్యతలు ఉంటాయి, బాధ్యత నుంచి పారిపోయినా సిస్టమ్ దెబ్బతింటుంది, బాధ్యతలు వదిలేస్తే. కానీ ఇక్కడ ఇది నేర్చుకోవటానికే కదా వచ్చారు. ఇచ్చేత సాధ్యమైనంత వరకు ఆ మౌనంలో చూడండి, ఆ మౌనంలో ఉన్నటువంటి స్పందన మీకు సుదూరంగా కూడా దొరికేది వెలుతురు, దగ్గరగా ఉన్నప్పుడు వేడి, దూరంగా ఉన్నప్పుడు మీకు వెలుతురుగా కనిపిస్తుంది. దూరం వెలుతురు ఎంత దూరంగా ఉందో కనిపిస్తుందిగా, కానీ వేడికి మీరు దగ్గర రావాలి. ఆ వేడి ధ్వనిలోంచి వస్తుంది మీకు. అందులో ఇక్కడ పెట్టిన ధ్వని ఎలాంటిదో చెప్పా కదా మీకు, ఆ పరమే వ్యోమని సశరీరముగా ఉన్నటువంటి వ్యక్తి. శుద్ధి సాయి ఎన్నిసార్లు చెప్పాడు నేను, ఈ ఐదు అంగుళ్ళ శరీరాన్ని కాదు నువ్వు కాదు, కానీ చెప్పేగా బొమ్మ చూపిస్తూ ఉంటా కదా మీకు. మీరు ఈ శరీరాన్ని చూస్తారు తప్ప మీ శరీరంలో ఉన్నటువంటి శూన్యాన్ని గమనించరు, కానీ శూన్యమే ఎక్కువ పాళ్ళుంది. సైన్స్ కొంచెం మీకు అర్థమవుతే తెలుస్తుంది, మన శరీరంలో శూన్య ప్రదేశమే ఎక్కువ. క్యాలిక్యులేట్ చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి మొత్తం ఎలిమెంట్స్ ని ఒక అగ్గిపుల్ల మీద ఉన్నటువంటి ఆ నల్ల మందు ఉంటుందే అంతతో పెట్టేయచ్చు అన్నాడు. నొక్కగలిగితే నువ్వు, నిన్ను నొక్కేసావు అనుకో గట్టిగా, నువ్వే అవ్వావు, నీ శరీరం గురించి మాట్లాడుతున్నావు. క్రష్ అయిపోతుంది అది, క్రష్ అయిపోయి ఎంత అవుతుందంటే ఇంత చిన్నగా అవుతుంది. అంత మిగతాదంతా ఈ ఐదు అడుగుల శరీరం ఆరు అడుగుల శరీరంలో అంతా శూన్యమే. ఆ శూన్యాన్ని గమనించుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అదేంటో. దాన్ని గమనించుకోవటానికి ధ్వని బాగా ఉపయోగపడుతుంది. ఇందుకు బాగా ధ్వని ఉపయోగపడుతుంది, వెలుతురు కానీ వేడి కానీ మీ వరకు రావటానికి శూన్య ప్రదేశం చాలు, మధ్యన ఇంకేం అక్కర్లే మీకు. ఒక వస్తువుని ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్లాలంటే క్యారియర్ కావాలి కదా, మోసేవాడు కావాలి. కానీ వెలుతురుని మీ వరకు తీసుకురావటానికి ఏం కావాలి, మీరు కళ్ళు తెరిచి ఉండటం చాలు. అంతకంటే ఇంకేకలే, వెలుతురు అలా వస్తూనే ఉంటుంది. మీరు కళ్ళు మూసుకోకుండా ఉంటే అలాగే వేడి ఎలా తెలుస్తుంది మీకు, ఎవడో మూసుకొచ్చి మీ వెంట మీద 20 టన్నుల వేడి పడేస్తున్నాను అనే ఉండదు. మీకేం కావాలి, స్పర్శ ఉంటే చాలు, దృష్టి స్పర్శ. అంచేత గురువు యొక్క దీక్షలు దృష్టి స్పర్శ ద్వారా లభిస్తాయి కనుక మహాపురుషుల దర్శనము కూడా పెద్ద దీక్షే. అగ్నిని చూస్తే మీకు వెలుతురు ఎలా లభిస్తుందో మహాపురుషుల యొక్క దర్శనము మిమ్మల్ని ఓంకార స్థితికి తీసుకెళ్ళిపోతుంది. కానీ మీరేం చేస్తారు, ముందు ఆయన్ని దర్శించరు, కోరికలు అనేటటువంటి తెర అడ్డు వేస్తారు. మీరు ఎందుకు వెళ్తారు అక్కడికి, కోరికలతో వెళ్తారు. కోరికలు ఏం చేస్తాయి, ఆయన చూడనివ్వవు. ఆయన గొప్పతనాన్ని కానీ ఆయన వాస్తవిక స్వరూపాన్ని కానీ ఆయన విశ్వరూపాన్ని కానీ మిమ్మల్ని చూడనివ్వవు. తెర ఇది, అందుకని కోరికలు పక్కన పెట్టమంటున్నారు. కోరికలే నిజంగా అనవసరమైన అవుతే అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులు ఎందుకంటే మీ కోరికలు తీర్చడం, అది వద్దు అన్నప్పుడు కోరికలు వద్దు అంటలే, కోరికల్ని అడ్డు పెట్టుకోకండి. మీరు తేడా ఉంది రెండింటికి, ఆ భావం పట్టుకోండి. నిజంగా అవి అనవసరమే ఉంటే శుద్ధి సాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏదో అడిగితే కొంతమంది భక్తులు అడగకూడదు అంతే ఏమన్నాడు, నువ్వెవడవి అయ్యా ఆపటానికి వాళ్ళని అన్నాడు. నువ్వెవడివి, వాడు ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి, ఎవడిష్టం వాళ్ళది తండ్రి దగ్గర. నడకూడదు కాదు, గొడవ ఎక్కడొస్తుందంటే ఇవే చూసుకుని ఇది పూర్తవుతేనే ఆయన గురువు, ఇది పూర్తి కాకపోతే ఆయన గురువు కాదు అనే భ్రమలో ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మిస్ అవుతారు. మీరు సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, వెతుక్కుంటూ ఉంటారు, సినిమా చివరి వరకు కూడా వాళ్ళు పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇలా తల్లి వెళ్తూ ఉంటుంది, తప్పిపోయిన కొడుకు ఆ పక్క నుంచి వెళ్తూ ఉంటాడు, ఇది చూడు అది చూడు. వెతుక్కోటం మానేసి కళ్ళు తెరిస్తే అక్కడ కనిపిస్తారు. సినిమాలో జరిగేది చాలా కరెక్ట్, అదే అవుతుంది. ఆ ఓం అనేటటువంటి ఆ భావన అర్థం చేసుకుని చేయండి. 21 సార్లు ఈ భావన మీ మనస్సులో మెదలాలి. ఆ రుచి, ఆ టేస్ట్, ఓంకారం యొక్క టేస్ట్. సకల దేవతా స్వరూపాలు అవే. రుచో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు. ఆ మౌనమే ప్రతి సిస్టమ్ను ఆ శూన్యమే బ్యాలెన్స్ చేస్తుంది. ప్రతిదీ మనం ఇక్కడ ఇన్ని పనులు చేయగలుగుతున్నాం అంటే కారణం ఏంటి, శూన్యం మన కంట్రోల్లో ఉంది. ఈ జాగా ఉండి ఉండకపోతే మనం ఏం చేస్తాం ఇక్కడ? ఇచ్చేట మీ దృష్టి శరీరాల నుంచి మళ్లించండి, రూపాల నుంచి మళ్లించండి, నామాల నుంచి మళ్లించండి. అచ్చేతే అవధూతలు మిమ్మల్ని గుర్తించారు, మీరు 10 సార్లు రండి, 11 సార్లు మళ్ళా నువ్వు ఎవరు అంటాడు. పోజు కొట్టడానికి కాదు, శూన్యం ఏముంటుంది ఇక్కడ 10 సార్లు వచ్చావు అనుకో ఈ జాగాకి. నేను 2 సార్లు వచ్చానని గుర్తు లేదా అని జాగాని ఎప్పుడైనా అడిగామా మనం? మరి అవధూతను ఎందుకు అడుగుతారు మీరు? ఇంచేత మీరు అవధూతలో ఉన్నటువంటి ఆ పరమ శాంత స్థితిని గమనించటం లేదు, శరీరాన్ని గమనిస్తున్నారు. వాళ్ళు ఎవరిని గమనిస్తున్నారు? మిమ్మల్ని గమనించటం లేదు, మీలో ఉన్నటువంటి ఆ శూన్యాన్ని గమనిస్తున్నారు. దృష్టి మారాలి. దృష్టి మారితే వ్యవస్థ మారిపోతుంది. దానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నన్ని రోజులు చేయండి. మీరు వేస్ట్ చేయకండి టైంని. చెప్పిన ప్రతి సాధన మీకు దాని వైపే తోస్తుంది మిమ్మల్ని. తెలియాలి మీరు ఎటు వెళ్తున్నారో. మీరు ప్రతిదీ అంటే సుదర్శన యజ్ఞం కూడా అందుకే. ఏం చెప్తున్నావు? ఆ పరమశాంత పురుష స్థితి, పురుష సూక్తము లోంచి ఆ వ్యవస్థ వైభవం బయలుదేరుతుంది. వైభవం అంటే వ్యవస్థే కదా, పురుషుడు ప్రకృతి. ఆ రెండిటి కలయిక అగ్నిలో ఎలా జరుగుతుంది అనేటటువంటి దర్శనము సుదర్శనము. ఆ వేద మంత్రాల యొక్క కూర్పు ఎలా ఉంది, ఇందాక నేను చెప్పాను కదా, ఆకాశము. ఆ శూన్యం యొక్క గుణము శబ్దము. శూన్యస్థితి యొక్క లక్షణము యోగ శాస్త్రం ఏం చెప్తుంది అంటే శబ్దము. అంచేత శబ్దాన్ని మీరు ఉచ్చారణ చేయగలిగితే పనులు జరిగిపోతాయి. ఇంతకీ తలుపు వేసింది, మీరు ఇక్కడ నుంచి తలుపు తెరువు అన్నారు, మీ స్నేహితుడు అక్కడ ఉంటే ఏం చేస్తాడు? మరి తాతయ్య లాంటి వాళ్ళు సూక్ష్మ జగత్తుల్లో నుంచి ద్వారాలు కూడా శబ్దంతో తెరిచేయగలరు. కానీ ఎప్పుడు తెరవగలరు? 3 లోకాల గురించి నేను మీతో చెప్తున్నాను, నాగలోకము, గంధర్వలోకము, యక్షలోకము. ఇవి 3 చాలా దగ్గరగా ఉన్నాయి పృథ్వీకి. యవదూతల కోరికంతా కూడా, గురువుల కోరికంతా కూడా ఏంటంటే మిమ్మల్ని ఆ లోకంతో పరిచయం చేయించడానికి. అసలు మీ ఆ లోకం గురించి ఎక్కడ, అసలు ఈ లోకం గురించే మీరు అడగారు, ఇంకా ఆ లోకం గురించి ఏమంటాడు? కానీ భగవద్గీతలో కృష్ణుడేమంటాడు, యజ్ఞ విద్య తెలియని వాడికి, అగ్ని శబ్దము యొక్క విద్య తెలియని వాడికి, ఈ లోకమే ఈయనలోనూ లభించని వాడికి ఇంకో లోకంలోది ఎక్కడ లభిస్తుంది అంటాడు. అందుకని సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజా. యజ్ఞము అంటే శబ్ద అగ్ని విద్య. యజ్ఞము అంటే అంతే కదా, శబ్దము అగ్నిని ఉపయోగించుకునేటటువంటి విద్య. మనతో పాటే పుట్టింది సహయజ్ఞ ప్రజా సృష్టివా. చెప్పాట పురోవాచ ప్రజాపతి, సృష్టికి ముందే ఇది నువ్వు నేర్చుకుని ఆయన నీ కోరికలు తీరుతాయని. మనం ఏంటి ఆ వాక్కుని దేనికి ఉపయోగిస్తున్నావు? అడుక్కోవటానికి ఉపయోగిస్తున్నావు. అడుక్కోమని ఎవడన్నాడు? నువ్వు శాసించు. నువ్వు శాసించగలవు. వాళ్ళు శాసించి చూపిస్తున్నారు వాళ్ళు. కానీ ఆ శాసించటానికి కావలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, మీరు అక్కడ ఉండిపోండి. ఉండిపోతే అదే చెప్తుంది మీకేం చేయాలో. యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఆ బ్రహ్మే మీకు సారథ్యం ఇస్తాడు. దాన్ని చెప్పనివ్వండి, మీరు వింటే కదా దాన్ని చెప్పేగా. ఫోన్లో వీడు మాట్లాడిస్తున్నాడు, నువ్వు బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, అది ఎలా ఉంది, నీ ఉద్యోగం ఎలా ఉంది అంట. వీడు ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉంటే ఈ ప్రశ్నలకి జవాబు వస్తుంది. సరేనా, ప్రయత్నించండి అని. కళ్ళు తెరవకండి, వినండి. శాంత స్థితి అలాగే ఉంచుకోండి, రోజల్లా ఉంచుకుని జరుగుతున్న వాటిని చూస్తూ ఉండండి. కానీ ప్లాన్ వేస్తో, బుర్ర ఉపయోగిస్తో, బుద్ధిని ఉపయోగిస్తో, కానీ బుద్ధిని, ఇంద్రియాలని ఆ శాంత స్థితి ఉపయోగించుకుంటోంది. నేను కాదు అనే భావన కొంచెం 2-3 సార్లు బాగా మనసులో అనుకుని కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. స్వస్తి.